కానీ కొంచెం కామం, పేని బిందు, డ్రాప్ ఆఫ్ నెక్టర్, కొంచెం కామం, కొంచెం కాంచనం, ధనం, కొంచెం కీర్తి, పేరు ప్రతిష్టలు ఎవరో ఒకరు పొగుడుతుంటారు మనం. దానికి ఈ కష్టాలన్నింటినీ లెక్క చేయకుండా ఎట్టుంది బాబు లైఫ్ అంటే సూపర్ అంట. ఎటువంటి వ్యక్తి ఎటువంటి దుర్బల పరిస్థితుల్లో ఉన్నా కానీ అరే నాకు ఈ బాధలు ఉన్నాయి వీటిని పరిష్కరించుకోవాలని అనుకోడు,
హ్యాపీగా ఉంటాను.
2 లక్షలు ఉన్నప్పుడు 4 అయితే హ్యాపీ, 4, 8 అయితే హ్యాపీ, 16, 32, 64, 128. నిన్న అనుభవించలేదండి, ఈరోజు అనుభవించలేదు, రాబోయే రేపు కూడా అనుభవించట్లేదు. ఆ మూటంతా ఎవడి చేతికి వెళ్తుందో కూడా తెలియకుండా వెళ్ళిపోతామండి మనం. దాన్నే పర్లిక్కా హై కానీ వాళ్ళే కానా, ప్రతి గింజ మీద ఎవరికి రాసుంటే వాడికే వెళ్తుంది, మనవాళ్ళకే అని ఏం లేదు. అయినా మనవాళ్ళందరూ కూడా ఎవరండి, ఎంత సన్నిహితంగా ఉంటే వాళ్ళకి అంత రుణపడి ఉన్నాం మనం. అందుకనే భార్య పిల్లలు వీళ్ళందరినీ ఏమన్నారు, రుణానుబంధం అన్నారు. మీరెవరికన్నా అప్పిచ్చారనుకోండి 10 రూపాయలు, వాడు పెద్ద పట్టించుకోడు, 10 రూపాయలే అప్పు తీసుకున్నాం కాబట్టి పెద్ద పట్టించుకోడు. 1 లక్ష రూపాయలు ఇస్తే కొంచెం క్లోజ్గా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, ఒక పొరపాటు నీటుగా వెళ్ళిపోతే 1 లక్ష పోతుంది అని చెప్పి. ఇంకా కొంచెం ఎక్కువ ఇచ్చాడు అనుకోండి ఇంకా క్లోజ్గా ఉంటాడు. మనకి ఇంత క్లోజ్గా భార్యాభర్తలమై పిల్లలమై ఉన్నామంటే వాళ్ళందరికీ అంత క్లోజ్నెస్లో రుణపడి ఉన్నామండి, అందుకని అంత క్లోజ్గా ఉన్నారు మనం వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఆ రుణం ఎప్పుడైతే అయిపోతుందో, మీరు అప్పు ఇచ్చేవాడు మీ వెనకాల తిరుగుతుంటాడు, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, మీరు ఎప్పుడైతే వాడికి అప్పు తీర్చేస్తారో మరుసటి రోజు మీ మొహం చూడండి. అదే రకంగా మనతో వీళ్ళతో సంబంధం, రుణం ఎప్పుడైతే తీరిపోతుందో ఎవరికి వారే ఏమన్నా తెలియదు, సంబంధం లేదండి, సంబంధం లేదు. అందుకనే దీన్ని రుణానుబంధం అన్నారు. మనం అది అర్థం కాక నా భార్య నా పిల్లలు కరెక్టే ఉండాల, కానీ అసలు సత్యం ఏంటి అంటే వాళ్ళకి ఎక్కువ రుణపడి ఉందో, అందుకని అంత క్లోజ్గా ఉన్నారు కలెక్షన్ కోసం. అది కలెక్షన్ ప్రోగ్రామ్, అది ఇది సత్యం. సో అందువల్ల మనం ఈ యొక్క భౌతిక జగత్తులో ప్రతి ఒక్క వ్యక్తి కూడా అతను అటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో నవ్వగలిగాడంటే డ్రాప్ ఆఫ్ నెక్టర్ అంతే మన జీవితంలో పొందేటువంటిది అంతే. ఆచార్యులు చెప్తారు ఎడారిలో ఉంటే దానికి అక్కడ ఏం కనిపించదు తినడానికి, ముళ్ళ చెట్లు ఉంటాయి ఎడారిలో, దాన్ని నములుతుంది, నవ్విన్నప్పుడు ఏమవుతుంది ఆ ముళ్ళు నాలుగు గుచ్చుకొని రక్తం కారుతుంది అనమాట. రక్తం కారుతుంటే మూర్ఖంగా ఆ వంట ఏమనుకుంటుందంటే ఆహా దీన్ని నవ్వులుతుంటే కొంచెం నొప్పిగా ఉంది అయినా పర్వాలేదు దీని నుంచి రక్తం వస్తుంది అనుకుంటుంది. రక్తం ఎక్కడి నుంచండి వస్తుంది, తన నాలికకు తూట్లు పడి రక్తం వస్తుంది, దాన్ని అది ఎంజాయ్ చేస్తుంది. మనం కూడా ఈ భౌతిక జగత్తులో ఎంజాయ్మెంట్ అంటే మన రక్తాన్నే మనం తాగుతున్నాం, అంతకు మించి ఇంకేం లేదనమాట. నిజమైనటువంటి ఆనందం ఈ భౌతిక జగత్తు అటువంటిది, కానీ ఈ మాయ మనిషిని ఆ రకంగా చేస్తుంది. దానికి చరిత్రలో ఒక మంచి కథ కూడా ఉంది. ఒకసారి బృహస్పతి శాపానికి ఇంద్రుడు గురయ్యి పంది జన్మ ఎత్తుతాడండి భౌతిక జగత్తులో, అది కూడా గుంటూరులోనే మార్కెట్ యార్డ్లో. అక్కడేమైంది, రాజులేని రాజ్యం అల్లకల్లోలంగా ఉంది, దేవతలందరూ కూడా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి విజ్ఞప్తి చేసుకున్నారు. ఏమని అంటే అయ్యా మా రాజుని ఏదో ఒక రకంగా తెచ్చి మాకు అప్పగించండి అన్నారు. బ్రహ్మ అన్నాడు గ్యారంటీగా చెప్పలేను నేను, ప్రయత్నం చేస్తానన్నారు. వచ్చాడు మార్కెట్ యార్డ్లో బ్రహ్మ ఇంద్రుడు, హ్యాపీగా ఫ్యామిలీ ఉంది, పంది పంది భార్య పిల్లలు తిరుగుతూ ఉన్నారు. బ్రహ్మ అన్నాడు ఏ ఇంద్ర అన్నాడు, పైకి చూశాడు ఎవరు, బ్రహ్మ ఏంటి విశేషం అన్నాడు. అరే నాయన నువ్వు వచ్చేయాలా, అక్కడ అల్లకల్లోలంగా ఉంది, నీకోసం అందరు వెయిట్ చేస్తున్నారు. చీ చూసావా ఈర్ష ద్వేషం, నేనేదో హ్యాపీగా నా ఫ్యామిలీతో గడుపుతూ ఉంటే నన్ను కలపపరచడానికి వచ్చేసావా, పోయా నేను రాను అన్నాడు. నా అందమైన భార్య పక్కన ఒక పంది, పిల్లలు ముక్కుపత్తులా, నేను పిల్లలు నిన్న పుట్టారు, నన్ను కలతపరచడానికి వచ్చావా, నేను రాను, ఈర్ష ద్వేషం, పో ఇక్కడ నుంచి అన్నాడు.
ఓరే దేవుడు, ఇంద్రభోగం ఎక్కడా, పంది జన్మ ఎక్కడా,
ఎంత నత్త చెప్పడానికి ప్రయత్నించినా కానీ ససేమరా ఒప్పుకోవట్లేదు.
అప్పుడు బ్రహ్మ వీడికి ఎట్లా జ్ఞానోదయం కలిగించాలా ఇంద్రుడు కనుక్కున్నట్టు ఇటు చూశాడు, పక్కన కషాయం వాడు కత్తి నూరుతూ ఉన్నాడు అనమాట. ఆహా ఇంద్ర చూడదు అన్నాడు, ఆ కత్తి నీకు నీ భార్యకు నీ పిల్లలకి. ఎప్పుడైతే ఆ కత్తి చూశాడో అప్పుడు జ్ఞానోదయం కలిగింది, జ్ఞానోదయం కలిగింది. సో మనలో ఉన్నటువంటి ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి మాయా మోహన్ నుంచి తప్పించుకోవడం అంత సామాన్యం కాదు. అది అర్జునుడు అంతటి వాడు భగవద్గీత అంతా విన్న తర్వాత భగవంతునితో ఏమన్నాడు అంటే, కరిష్యే వచనం తవ మీరేం చెప్తే నేను వచ్చేస్తానన్నాడు. మళ్ళా అభిమన్యుడు చనిపోయినప్పుడు ఏం చేశాడు, ఏడుస్తూ కూర్చున్నాడు, ఏడుస్తూ కూర్చున్నాడు. అప్పుడు స్వామి ఏం చేశాడంటే చంద్రలోకానికి పంపించాడు అర్జునుడిని. అక్కడ అభిమన్యుడు ఉన్నాడు, దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నాడు. ఏ అభిమన్యు అన్నాడు, ఎవరు నువ్వు అన్నాడు, నేను నీ తండ్రి అర్జునుడిని అన్నాడు. పిచ్చోడా, భగవంతుడు ఏదో ఆయన లీల చేస్తూ ఉంటే ఒక 16 సంవత్సరాలు ఒక పోర్షన్ ఇచ్చాడు నాకు, నేను వచ్చాను నటించాను వచ్చేసాను, పోయి తిరగాల్సిన కార్యక్రమాలు జరిపించాను. ఇంకొక సత్యం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనందరం కూడా ఒక డ్రామాలో యాక్టర్స్. ఇక్కడ ఏది శాశ్వతం కాదు. స్టేజ్ మీద డ్రామాలో యాక్షన్ జరుగుతుంటుంది, ఒక ఏడుపు సన్నివేశం ఉంటుంది, ఒక ఆనందం సన్నివేశం ఉంటుంది, ఆ డ్రామాలో నీకు లాటరీ వచ్చినట్టుంటుంది. స్టేజ్ దిగిన తర్వాత నాకు డ్రామాలో 1,00,000 రూపాయలు వచ్చింది, డ్రామాలో వచ్చింది నాయన పద నువ్వు ఇంటికి అంటారు. అదే రకంగా మృత్యువు అన్నటువంటి తెర పడిన తర్వాత ఆ ముందు క్యారెక్టర్స్ కానీ ఆస్తులకు కానీ అంతస్తులకు కానీ ఏం సంబంధం ఉండదండి. ఆ తెర పడింది అంటే ఫినిష్ అయిపోయింది కదా. అయితే ఆ మోహం నుంచి మనం బయటపడాలా అంటే ఖచ్చితంగా ఒక ఆధ్యాత్మిక గురువు ఉండాలా. ఆ ఆధ్యాత్మిక గురువు ప్రామాణికుడై ఉండాలా, ఆ భగవంతుని యొక్క తత్వాన్ని యథాతథంగా బోధించేవాడై ఉండాలా, చేర్పులు మార్పులు లేకుండా. మనలో అహంకారాన్ని గురువే తొలగిస్తాడు. పండరీపురంలో పాండురంగ విఠలం దేవస్థానంలో ఒక పూజారి ఉండేవాడు, ఆయన యొక్క కుమారుడు నామదేవ్. నామదేవ్ 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తండ్రి పక్క గ్రామానికి వెళ్తూ కుమారుడికి చెప్తాడు, భగవంతుడిని చూసుకొని ఆయన ఇవి ఇవి చేయాలా అని చెప్పి, ఉపచారాలు భగవంతునికి ఎట్ట చేయాలా అన్నటువంటివన్నీ చెప్పి వెళ్తాడు. నామదేవ్ భగవంతునికి అన్నీ చేసి నైవేద్యం పెడతాడు. నైవేద్యం పెట్టినప్పుడు భగవంతుడు వచ్చి దాన్ని స్వీకరించట్లేదు. నామదేవ్ ఆ వయసులోనే, నా తండ్రి నైవేద్యం పెడుతూ ఉంటే స్వీకరిస్తూ ఉండుంటావేమో, మరి నేను పెడితే ఎందుకు స్వీకరించట్లేదు అని చెప్పి తల నేలకేస్తుడు మోదుకుంటున్నాడు, ప్రాణాలు వదిలేస్తానంటున్నాడు. ఆయన భక్తికి మెచ్చి భగవంతుడు, నాయన నువ్వు ఆ గాయత్యం చేయాల్సిన అవసరం లేదు, నేను తీసుకుంటానన్నాడు. ఆ రోజు నుంచి నామదేవ్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతున్నాడు భగవంతుడు. ఒకరోజు నామదేవ్ మధ్య వయస్కుడికి వచ్చాడు, ఒక సత్సంగం ఒక ఇంట్లో జరుగుతూ ఉంది, ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ సత్సంగం ఎవరింట్లో జరుగుతూ ఉంది అంటే, ఘట వాయిద్యాలు వాయించేటువంటి వ్యక్తి ఇంట్లో జరుగుతూ ఉంది. ఆయనకు ఒక కుమార్తె ఉండింది. ఆమెకేం అలవాటు అంటే, తండ్రి ఇంటికి కుండలు తెచ్చినప్పుడు, ఘటం అంటే కుండ, దాని మీద వాయిద్యం, ఆమె కర్రపుల్ల తీసుకుని దాన్ని కొట్టేది. మంచి శబ్దం వస్తే ఈ ఘటం బాగుంది అని తనిఖీ చేసేది. అలవాటు ఉండేది ఆ పాపకి. ఈ సాధువులందరూ కూడా వృత్తాకారంలో కూర్చున్నారు సత్సంగానికి, తలలో బోర్డులు కొట్టుకొని ఉన్నారనమాట. ఆమె ఆ కుండలతో పోల్చుకునింది వాళ్ళ తలల్ని, ఒక కర్రపుల్ల తీసుకొని ప్రతి ఒక్కరి తల మీద వచ్చి కొడుతూ ఉంది. నామదేవ్ తల మీద ఎప్పుడైతే కొట్టిందో అప్పుడు ఆ బాలిక అనింది, ఈ ఘటం ఏం బాగాలేదు, పూర్తి అహంకారంతో ఉంది. దిగ్గులు లేచాడు, పరుగు పరుగున విఠలం దేవస్థానానికి వెళ్ళాడు. ఏ పండురంగా, భగవత్ సాక్షాత్కారం పొందినటువంటి నాలో అహంకారం ఉంది, నా బాలిక అవమానించింది, అది సత్యమైతే ఎన్ని రోజులు నాకెందుకు చెప్పలేదన్నాడు. అప్పుడు నామదేవ్ చెప్పాడు, నామదేవ్ అడిగిన దానికి భగవంతుడు చెప్పాడు, నీలో అహంకారం గుర్తించడం కానీ దాన్ని తొలగించడం కానీ నా పని కాదు, అది నీ గురువు పలాన దగ్గర ఉన్నాడు, వెళ్ళి శరణాగతి పొంది సేవ చేయి, ఆయనలో నీలో అహంకారం తొలగిస్తాడు వెళ్ళు. ఈ రకంగా మనలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగించుకునేదానికి గురువుకి శరణాగతి పొందాల. ఆ గురువు నుంచి వచ్చినటువంటి గురుముఖ పద్మ వాక్య, దాన్ని మనం సూచన. మరి గురువు ప్రభుపాదులు వారు చెప్తారు, పోస్ట్ మ్యాన్ లాగా ఉండాలండి. మనకి ఏదైనా ఉత్తరం వస్తే పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడు, యాక్సిటీస్గా డెలివరీ చేస్తాడు. దాంట్లో పుత్రుడు పుట్టాడు అని ఉంది, ఒక్క పదం పొయ్యాడు అని మార్చాడు అనుకోండి, ఆనందం మొదలు ఏడవలసి వస్తుంది. సో గురువు కూడా భగవంతుడి నుంచి వచ్చినటువంటి సందేశాన్ని యాక్సిటీస్గా శిష్యుడికి ఇవ్వాలి, చేర్పులు మార్పులు చేయగలరు. గురువు శిష్యుని యొక్క బంధం ఏంటి అంటే, శిష్యుణ్ణి భవసాగరం నుంచి విముక్తుని చేసి భగవంతుని దగ్గరికి తరలించేవాడు గురువు. భగవంతుని దగ్గరికి తరలించేవాడు అన్నమాట. అంతేకాని గురువు శిష్యుని యొక్క బంధం అదేదో ఫ్యాషన్ కాదు, ఫ్యాషన్ కాదు. సో అందువల్ల ఆ గురువు దగ్గర నుంచి వచ్చినటువంటి మాటలను మనం తీవ్రంగా తీసుకునే దానికి ప్రయత్నించాలి. దీనికి సంబంధించి కూడా చరిత్రలో ఒక తమాషాన కథ ఉంటుంది. అంధేరి నగర్ మే చౌపట్ రాజా. ఒకసారి గురువు శిష్యులు వాళ్ళు ఏదో సంచారం చేస్తూ తీర్థయాత్రలు పోతూ ఉంటారనమాట. ఒక ఊర్లోకి వెళ్ళినప్పుడు గురువు గారు చెప్తారు, నాయన బాగా అలసిపోయాం, ప్రయాణం చేసి తినడానికి ఏమైనా తీసుకురామని. శిష్యుడు దుకాణానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఆ దుకాణంలో వంకాయలు అవి ఇవి ఉంటాయి, పక్కనే జీడిపప్పు కూడా సంచిలో ఉంది. అన్ని ఎంక్వైరీ చేస్తాడు, ఇదంతా ఇదంతా అని. వంకాయ 2 అణాలు, జీడిపప్పు కూడా 2 అణాలు అంటాడు దుకాణం వాడు. మీ దగ్గరికి ఎంత వేస్తాడు? వంకాయ జీడిపప్పు రెండు ఒకే రేట్ అంట. గురువుగారి దగ్గరికి వచ్చేసి, గురువుగారు ఈ ఊరు వదిలిపెట్టి మనం ఎక్కడికి వెళ్ళకూడదు అంటాడు. ఏందాయన అంటాడు, ఇక్కడ వంకాయ 2 అణాలే, జీడిపప్పు కూడా 2 అణాలే, జీడిపప్పు తినడానికన్నా ఇక్కడ ఉండిపోవాలా అంటాడు. అప్పుడు గురువు గారు అంటారు, అరే నాయన, ఇక్కడ ఎవరో విలువలు తెలియని వాడు రాజుగా ఉన్నట్టున్నాడు, అందుకని చెప్పి వాడు ఎప్పుడు ఏం చేస్తాడో రాజు తెలియదు, దేనికి ఇవ్వాల్సిన విలువ దానికి ఇవ్వాలా, వంకాయకి జీడిపప్పుకి ఒకే విలువ పెట్టాడంటే వీడు ఏం చేస్తాడు తెలియదు, ఇక్కడ ఉండకూడదు మనం వెళ్ళిపోవాలంటాడు. గురువు గారు, మీరు వెళ్తే వెళ్ళండి, జీడిపప్పు తినడానికన్నా నేను ఇక్కడ ఉండాలా అంటాడు. సరే నీ కర్మరా నువ్వు ఉండు అని చెప్పి గురువుగారు వెళ్ళిపోతారు. వాడు ఉన్న డబ్బులతోటి జీడిపప్పు కొనుక్కొని బాగా తిని ఖాయం పెంచుతాడు అనమాట, శరీరం బాగా పెంచుతాడు. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది అంటే, ఆ ఊర్లో గజి దొంగను పట్టుకుంటారు, రాజుగారి దగ్గరికి తీసుకెళ్తారు శిక్ష కోసం. రాజు అంటాడు, వాడి గురి వేసేయండి అంటాడు. అయితే దారిలో వాడు తప్పించుకుంటాడు. మరలా సైనికులు రాజుగారి దగ్గరికి వెళ్తారు, అయ్యా గజి దొంగ తప్పించుకున్నాడు అంటారు. అప్పుడు రాజు ఏమంటాడంటే, ఏం చేద్దామబ్బా, ఈ టయానికి ఎవరికో ఉరి వేసేయాలని చెప్పి అనుకున్నాం కదా, అయితే ఒక పని చేయండి, ఉరితాడు ఎవరు మెడకి సరిపోతే వాడికి వేసేయండి ఊరి అంటాడు. ఈ సైనికులు ఏం చేస్తారంటే, ఆ ఉరితాడు తీసుకుని అందరి మెడల్లో తనిఖీ చేసుకుంటూ వస్తారు ఊర్లో. ఈ శిష్యుడు జీడిపప్పు తిని తిని బాగా ఖాయం పెంచుతాడు, వాడి మెడలో వేయగానే కరెక్ట్గా సరిపోతుంది అన్నాడు. వాడు నేర్చుకుపోతుంటాడు, ఓరే దేవుడు ఏదో జీడిపప్పు తిందామని చెప్పి ఇక్కడ ఉన్నాను, గురువు గారు చెప్పారు, అయినా ఇట్లా అయిపోయిందని చెప్పి వాడు బిగ్గరగా ఏడుస్తూ గురువుజీ అంటాడు. గురువుగారు ప్రత్యక్షం అవుతారు, ఏంట్రా నాయన మీరు చెప్పిన మాట సత్యమే, ఈ రాజు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు, అందుకని చెప్పి మీరు చెప్పారు, మీ మాట వినలేదు, నాకు ఇటువంటి పరిస్థితి ఏర్పడింది, వాడెవడో దొంగ తప్పించుకున్నాడంట, ఎవరి మెడలో ఉరితాడు పడితే వాడి కేసేమన్నారు, నన్ను తీసుకెళ్తున్నాను, నన్ను రక్షించిన మహాప్రభు అన్న, ఇప్పటికైనా నా మాట విందా నాయన అని చెప్పి ఈయన ఏం చేశాడు అంటే నేరుగా రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్ళి రాజు ఈ సాధువుని చూడగానే, ఏంటండి ఏమైనా అడగడానికి వచ్చారా అన్నాడు. లేదండి, నాకు ఇప్పుడే అందిన వార్త మీకు ఒక రహస్యం చెప్పడానికి వచ్చాను, చెప్పమన్నాడు. అందరూ వినకూడదు ఇది అన్నాడు, చెవిలో చెప్పాలన్నాడు. ఏంటో చెప్పండి అన్నాడు. ఇప్పుడే అందిన వార్త, స్వర్గంలో ఇంద్రుని పదవి ఖాళీగా ఉంది, ఇప్పుడు ఎవడైతే చనిపోతాడో వాడు ఇంద్రుడు అవుతాడు అన్నాడు. రాజుగారు దిగ్గురు లేచి నిలబడి మంత్రితో చెప్తున్నాడు, ఏ మంత్రి, నా రాజ్యంలో ఎవ్వడు చావడానికి వీల్లేదు, మొదట నేనే చావాలా అని చెప్పి పరిగెట్టుకుంటూ ఉరికొమ్మన్ దగ్గరికి వెళ్ళి శిష్యుడు మెల్ల ఉన్నటువంటి ఉరితాడు లాగేసుకుని వీడు మెల్ల వేసుకున్నామని వచ్చాడు అనమాట. అంధేరి నగర్ మే చౌపట్ రాజా. సో ఈ రకంగా గురువు ముఖ పద్మ వాక్య, గురువు ముఖ పద్మముల నుంచి వచ్చినది మనం ఆచరించడానికి ప్రయత్నించాలి. వాళ్ళు తత్వదర్శనులు కాబట్టి. చరిత్రలో బిలోమంగళ ఠాకూర్ అని ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన పూర్వాశ్రమంలో వేశ్యాలోలుడు. ఒకరోజు పెను తుఫాను, ఆ సమయంలో కూడా వేష్యం చూడడానికి వెళ్తాడు. నది అని చెప్పి నావ అని చెప్పి దాటుతాడు. దాటిన తర్వాత చూస్తే అది నావ కాదనమాట, శవం. ఆ వేష్య తలుపులు ఇంటివన్నీ బంధించి ఉంటే గోడ దూకడానికి తాడు అనుకొని ఎక్కి దూకుతాడు. తీరా చూస్తే తాడు కాదు, పాము. ఆ వేష్య ముందు వెళ్ళి గొప్ప టీవీగా నిలబడతాడు. ఆమె అడుగుతుంది, ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో కూడా ఎందుకు వచ్చావంటాడు. అడుగుతుంది, నిన్ను చూడకుండా ఉండలేకపోయాను. అప్పుడు ఆ వేషి అంటుంది, చీ నీచుడా, నా మీద ఉన్నటువంటి ఆకర్షణ ఆ ముట్టి ప్రతాపైనటువంటి ముకుందుని పాదపద్మాల మీద కించిత్తు ఉన్న నీ జన్మ ధన్యమైంది, పోయి ఇక్కడ నుంచి అని చెప్పి చెదరించుకుంటూ. ఆ వేష ఎవరు అంటే, పూర్వజన్మలో బిల్వమంగళుని యొక్క గురువు అంట. ఇతన్ని భవసాగరం నుంచి విముక్తిని కలిగించని దానివల్ల వేష్య రూపంలో వచ్చి కనువిప్పును కలిగించాడంట శిష్యునికి. అంటే గురు శిష్య బంధం ఎంత తీవ్రమైందో ఆలోచించండి. మనం ఈరోజు దానికి ఒక విలువ లేదు. ఏదో గురువులు కూడా శిష్యుల యొక్క బలహీనత కాదు. ఈరోజంతా ఏదో సాధువు దగ్గరికి వెళ్ళి నాకు కష్టాలు, సోమవారం పూజ చేస్తే మంగళవారానికి లాటరీ తగులుతుంది, అది నీ నడవడికలో మార్పు రానంత వరకు నీకేం మంచి జరగదండి. మన నడవడికలో మార్పు రావాలి. భగవంతుడు ఏదో ఆయనకేదో మనం లంచాలు ఇచ్చేసి మన కేసులు మాఫీ చేసుకునే టైప్ కాదండి భగవంతుడు. భగవంతుడు ఆయన లక్ష్మీపతి, మనం ఇచ్చేది కాదు. మనం ఏంటి అంటే మనం కర్మ చేయంగా ఆ కర్మని ధర్మ ప్రచారానికో ధర్మ కార్యానికో వినియోగించడం ద్వారా ఆ కర్మ మనకు ఆ కర్మ ఫలం మనకు రాకుండా ఉండడానికి ప్రక్షాళన చేసుకునేదానికి ఏదో విరాళం ఇస్తాం, కానీ అంతేగాని ఆ విరాళం ఇచ్చి భగవంతుని కొనేయట్లేదండి మనం. చాలా మంది ఏమనుకుంటారంటే చెల్లు సిద్ధాంతం, నేను ఈ పాపం చేశాను ఈ పుణ్యకార్యం చేశాను రెండుకి చెల్లు, కానీ ప్యారలల్ అకౌంట్స్ రెండు పోతూ ఉంటాయి, పాపం పుణ్యం ప్యారలల్ అకౌంట్స్, చెల్లు సిద్ధాంతం ఏం లేదు. సో అందువల్ల భగవంతుడిని మనం ఏదో కొనేయడం కాదనమాట మనం చేసింది. శిష్యుడు కూడా శిష్యునికి గురువు చెప్పాల్సింది ఏంటి అంటే నీ నడవడికలో మార్పు రావాలా, నీలో పరివర్తన కలగాల, అప్పుడే నీకు మంచి జరుగుతుంది. అంతేకాని నువ్వు అన్ని పనికిమాల పనులు చేసి నా దగ్గరికి వచ్చేస్తే నేనేదో నీకు బ్లెస్సింగ్ ఇచ్చేస్తాను నీకు అన్ని జరుగుతాయి మంచి అంటే అది సత్యం కాదండి. అది ఏ శాస్త్రంలో లేదు, ఆచార్యులు ఎవరు చెప్పలేదు. అయితే ఈ కైతవ ధర్మం ఇప్పుడే వస్తూ ఉంది ఈ యొక్క 20-30 సంవత్సరాల నుంచి. ఎందువల్లంటే మనకు ఆధ్యాత్మికంగా ఎవరికి ఏం తెలియదు, దానివల్ల కొత్త కొత్తవన్నీ నీకు ప్రతిదానికి స్కీమ్ ఇచ్చేస్తే నీకు అది వస్తుంది, పెళ్లికి ఒక స్కీము, ఉద్యోగానికి ఒక స్కీము, విద్యకు ఒక స్కీము, దానికో స్కీము, దీనికో స్కీము లేదు, ఇవేం లేదు, డబ్బులు 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 అనమాట. సో అన్నిటికీ నేను ఒకసారి ఎక్కడో ఓవర్ హియరింగ్ ఎక్కడి నుంచో విన్నానండి, వాళ్ళు ఏదో వాళ్ళ రియలైజేషన్ చెప్తున్నారనమాట, నేను మా ఆయన చాలా కొట్లాడుకునేవాళ్ళం, ఈ దేవుడికి శరణాగతి అంది మాల వేసుకున్నా మా ఆయన చచ్చిపోయాడు నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నానని చెప్తున్నా, చావుకు కూడా మాల. సో ఇట్లాగే అయిపోయింది, ఆధ్యాత్మికత అంటే అంత చీప్ అయిపోయింది అని కాదు. భగవత్ శరణాగతి ద్వారా మన యొక్క ఉనికిని పవిత్రం చేసుకుని ధర్మంగా మనం నడుచుకోవడం వల్ల మనకన్నీ మంచి జరుగుతాయి. ఇది శాంతికి సూత్రం. అంతేగాని ఏదో సోమవారం పూజ చేస్తే మంగళవారానికి లాటరీ తగులుతుంది ఇది కాదు. సో గురువులు కైతవ ధర్మాన్ని, అయితే భాగవతంలో 5000 సంవత్సరాల క్రిందటే వ్యాసుల వారు ఇవన్నీ చెప్పారు, కలియుగంలో ధర్మం పేరెడుతో అధర్మం అనంతంగా జరుగుతుంది. కైతవ ధర్మం, కైతవ ధర్మం, మోసం. అమాయకులు ఎన్నో బాధలు ఉంటాయి, వాళ్ళకి ఈ సద్బోధనలు చేయాల్సింది పోనిచ్చి మీకు అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది, మీ నడవడికలో మార్పు రానంత వరకు మీకేమీ మంచి జరగదన్నమాట. సో అందువల్ల ప్రామాణికమైనటువంటి గురువుకు మనం శరణాగతి పొందాల. ఆ గురువు మనల్ని భవసాగర నుంచి విముక్తిని చేసి భగవంతుని దగ్గరికి చేర్చేవాడు, అంతేగాని మధ్యలో వదిలేసేవాడు కాదు, మధ్యలో వదిలేసేవాడు కాదు. ఒకసారి దీనికి కూడా ఆచార్యులు ఒక తమాషైన కథ కూడా చెప్తారు. ఒకసారి ఏం జరుగుతుంది అంటే గంగలో ఒక వ్యక్తి స్నానానికి వెళ్తాడనమాట. వెళ్తే స్నానం చేసి గట్టు మీదకి వచ్చి ఒళ్ళు తుడుచుకుంటూ ఉంటే అతని గంగలో ఒక దివ్యమైనటువంటి వ్యక్తి కనిపిస్తాడు. కనిపిస్తే ఎవరబ్బా ఇతను అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి మీరు ఎవరండి అంటాడు. నేను దేవతను అంటాడు. ఎక్కడి నుంచి వచ్చారంటాడు. స్వర్గం నుంచి వచ్చానంటాడు. ఎందుకు వచ్చారంటాడు. గంగలో స్నానం చేయడానికి వచ్చానంటాడు. ఏమి స్వర్గంలో నీళ్లు లేవా అంటాడు. ఒక పిచ్చోడ నీళ్లు లేక కాదు, పుణ్య గంగ లేదు అక్కడ, అందుకని మేము పౌర్ణమి పౌర్ణమికి గంగలో స్నానం చేయడానికి దేవతలు ఇక్కడికి వస్తామంటాడు. మీ స్వర్గం ఎట్లా ఉంటుందండి అని అడుగుతాడు. అతను ఆ దేవత స్వర్గం గురించి మొత్తం వర్ణిస్తాడు అనమాట. వర్ణించినప్పుడు వీడికి కోరిక కలుగుతుంది, దయచేసి నన్ను మీ స్వర్గానికి తీసుకెళ్తారా అంట. ఒక పిచ్చోడ ఎవరు పడితే వాళ్ళు స్వర్గానికి వచ్చేస్తారేంటి అని కుదరదు. లేదు లేదండి, దయచేసి నన్ను తీసుకెళ్ళండి, నేను బతిమలాడతాను. దేవత అనుకుంటాడు నేను మామూలుగా ఎవరికి కనపడకూడదు, వీడికి కనిపించానంటే ఏదో కొంచెం స్పెషల్గా ఉన్నట్టున్నాడు వీడు. సరేనా నాయన, ఇంత ప్రతిమాలతున్నావు కదా, ఒక పని చేయి, ఈ పౌర్ణమికి కాదు వచ్చే పౌర్ణానికి నువ్వు ఇక్కడికి వచ్చి సిద్ధంగా ఉంటే నిన్ను నేను స్వర్గానికి తీసుకెళ్ళిపోతాను అన్నాడు. ఎప్పుడైతే దేవత ఆ రకంగా చెప్పాడో వీడికి ఎక్కడ లేని ఆనందం అండి. పోయే దారిలో పాట ఒకటి పాడుకుంటూ పోతున్నాడు, వచ్చే పౌర్ణమి వచ్చే పౌర్ణమి అంటూ. ఇంటికి వెళ్ళాడు, తలుపు తట్టాడు, భార్య తలుపు తెరిచింది. అయితే దేవత ఒక విషయం చెప్పాడు, నేను చెప్పిన విషయం ఎవరికి చెప్పకూడదు అన్నాడు. భార్య తలుపు తీస్తే ఆనందంతో వచ్చే పౌర్ణమి అంటున్నాడు. భార్య అడిగింది, ఏంటండి ఈరోజు పౌర్ణమి వచ్చే పౌర్ణమి అంత విశేషం ఏంటి? అబ్బే ఏం లేదన్నాడు. తర్వాత ఇంటి లోపలికి వెళ్ళాడు, కాళ్ళు కడుక్కున్నాడు, భార్య భోజనం పెడుతుంది, భోజనం తింటూ తింటూ కూడా వీడు ఉన్నట్టుండి వచ్చే పౌర్ణమి అన్నాడు. ఆనందం తట్టుకోలేక భార్యకి ఏదో డౌట్ వచ్చేసింది అనమాట, కంచం పక్కకు లాగేసింది. వచ్చే పౌర్ణం విశేషం ఏంటో చెప్పకపోతే లేదని ఇంక వీడు తట్టుకోలేక, ఏమి ఎవరితో చెప్పద్దు, నేను గంగలో స్నానం చేసేటప్పుడు ఒక దేవతను కలిశాను, స్వర్గం భలే ఉంటుందంట, ఆయన బ్రతిమాలితే నన్ను తీసుకెళ్తానన్నాడు, అయితే ఎవరితో చెప్పద్దన్నాడు. ఓయమ్మా అర్ధాంగిని నేను, నన్ను వదిలిపెట్టి మీరు ఒక్కరే వెళ్ళిపోతామని చెప్పి మోసం ఇంత కుట్రా అని చెప్పి ఉన్న ఏడవడం మొదలు. అరే నువ్వు బాధపడద్దే, ఒక పని చెయ్యి, నువ్వు కూడా వచ్చేసేయి, ఏ వాహనంలో నన్ను తీసుకెళ్తాడో చెప్పలేదు, నేను ఎక్కగా నువ్వు కూడా ఎక్కేస్తూ, అయితే ఎవ్వరికి చెప్పొద్దే అన్నాడు. పెద్దలు ఏం చేస్తారంటే, రాజకోటల రహస్యం భార్యకి చెప్తే వీధులు వెళ్ళడైపోతుందంటే. స్త్రీలు ఏంటంటే కొంచెం గొప్పలు చెప్పుకోవాలనుకుంటారు. ఈమెం చేసింది అంటే పక్కింటి ఆమెతో మాట్లాడుతూ, వచ్చే పౌర్ణమి వచ్చే పౌర్ణమి, ఆమెకి ఏదో డౌట్ వచ్చింది, ఏంటండి విశేషం వచ్చే పౌర్ణమి, అదే ఏం లేదండి. మళ్ళా రెండు మూడు సార్లు ఈమె వచ్చే పౌర్ణమి అనేసరికి ఆమెకి, ఏంటండి అంత విశేషం, అయినా కానీ మీరేమనేవాళ్ళు, ఏ దోస్తీ ఆమె నై చూడగా థిక్ ఫ్రెండ్షిప్ అనేవాళ్ళు, ఈరోజు ఈ విషయం ఏంటో వచ్చే పూర్ణం విశేషం నాకు చెప్పకుండా మీరు దాస్తున్నారు అది ఇదని సెంటిమెంటల్గా మాట్లాడేసరికి ఈమెం చెప్పింది అంటే, సరేనండి ఎవరితో చెప్పద్దు, మా ఆయన వచ్చే పౌర్ణమానికి స్వర్గానికి వెళ్ళిపోతున్నాడు, నేను కూడా వెళ్ళిపోతున్నాను, అది విశేషం, అందుకని ఆనందంతో ఆ పాట పాడుకుంటాను. మీరేమన్నారు, ఏ దోస్తీ నై చూడగా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారా, ఏం అన్యాయం అండి, ఇదేనా స్నేహానికి ఇచ్చే విలువ. అటైతే ఒక పని చేయండి, ఏ వాహనమో మా ఆయనకి తెలియదు నాకు తెలియదు, మీరు కూడా అక్కడికి వచ్చేసేయండి, మేము ఎక్కగానే మీరు ఎక్కేద్దరు వెళ్ళిపోదాం అని. ఆమె ఏం చేసింది అంటే, ఇంటికి భర్త వచ్చేసరికి ఆమె కూడా వచ్చే పౌర్ణమి అంటూ, ఊరు ఊరంతా ఒకే హిట్ సాంగ్ అనమాట, వచ్చే పౌర్ణమి అందరు గుసగుసగుస, అందరికి తెలిసింది పౌర్ణమి రానే వచ్చింది. ఆ పౌర్ణమి రోజు ఆ గంగా తీరంలో చెట్టు చాటున పుట్ట చాటున ఊరు ఊరంతా ఉన్నారనమాట, దేవత వచ్చాడు స్నానం చేశాడు, వీడు కూడా స్నానం చేసి సిద్ధంగా ఉన్నాడనమాట. ఉంటే దేవతతో వీడు అంటున్నాడు, ఏం స్వామి నేను రెడీగా ఉన్నాను బయలుదేరదామన్న, అయినా మీరేంటి వాహనం ఏం తీసుకోవాలన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, మరి పిచ్చోటను ఒక్కడే కదా వాహనం దేనికి, నేను గాల్లో ఎగురుతాను, నా కాళ్ళు పట్టుకో వెళ్ళిపోదాం, అయితే గమ్యం చేరుకునేంత వరకు నోరు విప్పి మాట్లాడుకోదు, ఎందువల్లంటే మనం చాలా ఎత్తులో ఎగురుతుంటాను ఆయన అని చెప్పి చెప్పాడు. ఆయన గాల్లోకి ఎగిరాడు, వీడు కాళ్ళు పట్టుకున్నాడు, పక్కనే పొద చాటిన భార్య ఉంది, ఆమె కాళ్ళు పట్టుకుంది, పక్కనే పక్కింట ఉంది కాళ్ళు పట్టుకుంది, పక్కింట ఆయన, ఊరు ఊరంతా పెద్ద హ్యూమన్ చైన్ అనమాట, టగటగటగటగటగ అని చెప్పి ఎగిరిపోతూ ఉన్నాడు. వీడి కిందకు చూశాడు, ఊరంతా ఉంది, వీడికి ఒక సందేహం వచ్చింది, నన్ను ఒక్కడిని పిలిస్తే పొరపాటున ఆ భార్యను పిలిచాను, ఇప్పుడు ఊరు ఊరంతా ఉంది, అయినా ఎంతమందితో వెళ్తే నాకు అసలు ప్లేస్ ఉంటుందో ఉండదో అక్కడ అని చెప్పి, అయ్యా దేవత నాకు సందేహం అన్నాడు. అరే నోరు ఇప్పొద్దని చెప్పానా, గమ్యం చేరుకునేంత వరకు అన్నాడు. అయ్యా నేను ఆగలేను, దయచేసి ఈ సందేశాన్ని నివృత్తి చేయండి అన్నాడు. ఏంటది అన్నాడు. సరే చెప్పాడు అన్నాడు. సర్గంలో ఎంతమందికి అయ్యా స్థానం ఉంటుంది అన్న, ఓరి పిచ్చోడా ఎంతమంది వచ్చినా ఇంకంతమందికి స్థానం ఉంటుందిరా అన్నాడంట. అమ్మయ్యా అని చేతిలో వదిలేశాడు. వాణ్ణి నమ్ముకున్న వాళ్ళందరూ తపటపటపటపటప పడిపోయారు. ఇది చెప్పి ఆచార్యులు ఏమంటున్నారంటే, ఆధ్యాత్మిక గురువు అన్నటువంటి వాడు తనను నమ్ముకున్న వాళ్ళని సగంలో తోసేవాడుగా ఉండకూడదు, గమ్యాన్ని చేర్చేవాడై ఉండాలా. మరి ఆ గమ్యం ఏంటి? వైకుంఠ. ఎక్కడైతే దుఃఖం లేదో ఆ ప్రదేశానికి ఈ జీవుణ్ణి తరలించేవాడై ఉండాలా నిజమైనటువంటి ఆధ్యాత్మిక గురువు. గురువు శిష్యుని మధ్య ఉన్నటువంటి సంబంధం అది. మరి శరణాగతి కూడా ఏ రకంగా పొందాలా అంటే, నాది అనేది ఏం లేదు, పురందరదాస్ అదే చెప్తారు, గురువున గులామ రాఘవ తనక దొరయుదన్న ముక్తి. గురువుకి గులామ అంటే బానిస, బానిసకి రిజర్వేషన్స్ ఏం లేవండి, కూర్చోమంటే కూర్చోవాలి, లేమంటే లేయాలి. అది ఒకసారి రామానుజాచార్యుల వారికి ఒక శిష్యుడు ఉంటారు, ఆయన పేరు కురేష. ఆయన రామానుజుల వారి దగ్గరికి వచ్చి, స్వామి నాకు వయసు మీరిపోతూ ఉంది, భగవద్గీతలో ఉన్నటువంటి సర్వధర్మాన్ పరిత్యజ్య శ్లోకానికి అర్థం నాకు కొంచెం చెప్పండి అండి. అప్పుడు రామానుజుల వారు అంటారు, ఒక సంవత్సరం పాటు ఇంటింటికి వెళ్ళి భిక్షాటం చేస్తే అప్పుడు ఈ శ్లోకానికి అర్థం నీకు చెప్తానంట. ఈరోజు మనమండి
భగవత్ తత్వం గురించి చర్చ వచ్చిన తక్షణమే ఇమీడియట్ గా దేవుని చూపిస్తావు, ఇమీడియట్ ఫస్ట్ క్వశ్చన్ దేవుని చూపించేస్తావు. భీష్ముల వారు అమ్మసయ్య మీద పడుకున్నారు, ధర్మరాజు సందేహాలు నివృత్తి చేయడం కోసం భగవంతుడు ధర్మరాజును అక్కడికి తీసుకుని వస్తే ధర్మరాజు సందేహాలు అడుగుతూ ఉంటే భీష్ముడు సమాధానం చెప్పబోతూ ఉంటే ద్రౌపది గొల్లు నవ్వింది. భీష్ముల వారు అంటున్నారు, ఏం మా నవ్వుతున్నావు అన్నారు. నిండు సభలో నన్ను ఒలవలు ఒలుస్తూ ఉంటే పల్లెత్తు మాట కూడా అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు ధర్మం గురించి మాట్లాడేటువంటి గొప్ప వ్యక్తులు అయిపోయారా స్వామి అంటుంది.
అవునమ్మా, ఆ దుష్టుల సాంగత్యం వల్ల నా చైతన్యం కాలుష్యంతో నిండి ఉండింది, అంబసయ్య మీద పడుకొని ఆ కాలుష్యంతో నిండినటువంటి రక్తం అంతా ఒడిగిపోయేంత వరకు వేచి ఉన్నాను, అదంతా ఒడిగిపోయింది, ఇప్పుడు నేను పవిత్రుడయ్యాను ధర్మం మాట్లాడేదానికి.
భీష్మాచార్యుడు వాడు ఎంతటి వాడే అంత తపస్సు చేశాడు తన కాలుష్యాన్ని తొలగించుకునేదానికి. మనం ఎన్నో పాపాలు చేసి భగవంతుడు అనగానే చూపించేస్తావు,
ఏంటండి నీ క్వాలిఫికేషన్?
నాకే క్వాలిఫికేషన్ లేదు, అదే నా క్వాలిఫికేషన్ అంటే
అది ఎట్ట కుదురుతుంది? అప్పుడు ఒక సినిమా చూడడానికి కూడా క్యూలో నిలబడుకోవాలా, చొక్కా దింపుకోవాలా, అప్పుడు టికెట్ తీసుకోవాలా, పోవాలా, చూడాలా, కానీ భగవంతుని చూడడానికి మాత్రం ఏదో చీప్ చూపించేస్తావా అంట. నేను ఇందాక చెప్పాను అర్హత ఏంటి, ప్రేమాంజన చరిత భక్తి విలోచనైన ప్రేమ అన్నటువంటి నేత్రాలు మనం ఎప్పుడైతే పొందుతామో అప్పుడే భగవంతుని చూసేదానికి అవకాశం ఉందన్నమాట.
సో రామానుజాచార్యులు వారు ఆ శిష్యుడికి చెప్తాడు, సంవత్సరం రోజులు నీవు భిక్షాటన. అప్పుడు కురేష అంటాడు, స్వామి మొదలే వయసు ఎక్కువైపోయింది, సంవత్సరం రోజులు నేను బతుకుతానో లేదో తెలియదు. అప్పుడు రామానుజులు వారు అంటారు, మూడు నెలలన్నా
భిక్షాటం చేయాలి.
ఆ మూడు నెలల తర్వాత ఈ శ్లోకానికి అర్థం చెప్తారు. ఈ విషయం రామానుజుల వారికి ఇంకొక శిష్యుడు ఉంటారు దాశరథి అని. ఈ దాశరథి ఎంత గొప్పవాడు అంటే రామానుజుల వారు ఉపన్యాసం ఇస్తూ ఉంటే శాస్త్రాల నుంచి ఆయనకి శ్లోకాలు అవన్నీ కూడా అందించేవాడు అనమాట, అంత పండితుడు దాశరథి. ఈయనకు తెలిసి ఆ దాశరథి శిష్యుడే కాకుండా బంధువు కూడా. నాకు ఆ శ్లోకానికి అర్థం చెప్పండి స్వామి అంటూ రామానుజుల వారి దగ్గరికి వస్తారు. రామానుజుల వారు అంటారు, ఆయన నువ్వు ఆ శ్లోకం నా దగ్గర నుంచి కాదు అర్థం తెలుసుకోవాల్సింది, పలాని గురువు ఒక ఆయన ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళి సేవ చేసి ఆయన దగ్గర తెలుసుకో అంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆరు నెలలు ఉంటే ఈయన ముఖం కూడా చూడరు. ఆరు నెలల తర్వాత ఏంటి వచ్చావంటారు, రామానుజుల వారి ఈ శ్లోకానికి అర్థం మీ దగ్గర తెలుసుకోవాలని నన్ను పంపించారు. ఓరి పిచ్చోడా, అది నా దగ్గర తెలుసుకోవాల్సింది కాదు, ఆయన దగ్గరే తెలుసుకోవాలా? అయితే నువ్వు బంధువని నిర్లక్ష్య భావన, మనం ఊరినంతా మార్చగలం కానీ అండి ఇంట్లో వాళ్ళని మార్చలేము. సో నువ్వు బంధువని నిర్లక్ష్య భావన ఉందని, అదే సమయంలో గొప్ప జ్ఞాని అని నీలో నిర్లక్ష్య భావన ఉంది అని చెప్పి నా దగ్గరికి పంపించాడు. సో అందువల్ల నువ్వు తిరిగి రామానుజుల వారి దగ్గరికి వెళ్ళు, ఆయన దగ్గరే నేర్చుకోవాలా. ఈ యొక్క అర్థం ఏంటి ఈ శ్లోకానికి అన్నాడు. అయితే రామానుజుల వారు హరే కృష్ణ రామానుజుల వారి దగ్గరికి తిరిగి వెళ్ళాడు. వెళ్ళే సమయానికి ఏమైంది అంటే రామానుజుల వారి గురువుగారి యొక్క కుమార్తె ఒక ఆమె రామానుజుల వారి దగ్గరికి ఏడుస్తూ వస్తుంది. వచ్చి ఏమ్మా ఏడుస్తున్నావు అంటారు రామానుజుల వారు. మా అత్తగారి ఇంట్లో నీళ్లు తీసుకురావాలా అంటే బావి చాలా దూరంగా ఉంది, నీళ్లు తేవడం చాలా కష్టంగా ఉంది. అయితే నేను తేలేను అని చెప్పంటే మా అత్తగారు ఏమన్నారు అంటే, మీ అమ్మగారి ఇంటి దగ్గర నుంచి ఎవరన్నా సేవకుల్ని తెచ్చుకో, తేలేను అంటే ఎవరు తెస్తారు అని చెప్పి పంపించేశారు. తండ్రి గారి దగ్గరికి వస్తే నీ సమస్య రామానుజుల వారు తీరుస్తారని మీ దగ్గరికి పంపించారు అని చెప్పి చెప్తున్నాను. రామానుజుల వారి గురువు గారి కుమార్తె, అందుకని మీ దగ్గరికి వచ్చాను. అప్పుడు రామానుజుల వారు ఆమెతో ఏమంటారంటే, అమ్మా నువ్వేం దుఃఖపడద్దు, నాకు శిష్యుడున్నాడు, ఇంటి పని వంట పని అన్నీ బాగా చేసేవాడు అని చెప్పి దాశరథి ముఖం చూస్తాడనమాట. దాశరథి సాష్టాంగ నమస్కారం చేసి, గురువుగారు నేను బయలుదేరుతున్నానని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ ఇంటికి వెళ్ళి నోటితో చెప్పలేదండి, నువ్వు వెళ్ళి అక్కడ సేవ చేయాలని నోటితో చెప్పలేదు. ముఖం చూస్తాడు, నా దగ్గర ఒక మంచి బ్రాహ్మణుడు ఉన్నాడు, ఇంటి పని వంట పని అన్ని బాగా చేయగలడు అంటాడు. వెళ్ళిపోతాడు,
వెళ్ళిపోయి ఇంటి పని వంట పని అన్ని చేస్తున్నాడు.
ఒకరోజు ఆ ఊరికి ఒక సాధువు వస్తాడు. ఆయన ఇదే సర్వధర్మాన్ పరిత్యజ్య శ్లోకం మీద వక్ర భాష్యం చెప్తూ ఉంటే ఈ దాశరథి వంట చేస్తూ ఆ గరిట తీసుకుని వెళ్ళి అక్కడ నిలబడుకుంటాడు.
ఆయన చెప్పే వక్ర భాష్యం ఇది తట్టుకోలేక ఈయనంటాడు, ఏయ్ నువ్వు చెప్పే తప్పు అంటాడు. అక్కడుండే గ్రామస్తులందరూ ఏమంటారంటే, నువ్వు వంట పని వాడివి, వంట అయితే బాగా తెలిసేమో కానీ తప్పమేం తెలుసురా, నీకు నోరు మూసుకోమంటారు. కానీ ఈయన తట్టుకోలేక ఈయన ఆ శ్లోకాన్ని వివరించడం మొదలు పెడతారు. ఆ వివరణ విన్న తర్వాత ఆ ఉపన్యసించే వ్యక్తి కూడా వచ్చి దాశరథి కాళ్ళ మీద పడి, మహాత్మా మీరెవరు, వంట మంచి మాత్రం మీరు కారు ఎవరు మీరు అంటారు. నేను వంటవాడినే అంతే అంటాడు. మనమేంటి గొప్పలు చెప్పుకునేదానికి చాలా ప్రయత్నం చేస్తాం, చిన్నది పెద్దదిగా చెప్పుకుంటాం, కానీ ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తి తన్ను తాను గొప్పగా చెప్పుకోవాలని చెప్పి అనుకోడు. అందుకనే ఆచార్యులు చెప్తున్నారు, చైతన్య మహాప్రభు చెప్తున్నారు, భగవద్భక్తి మార్గంలో ఏ భావనతో ఉండాలా, నదనం నజనం న సుందరీం న కవితాంబా జగదీశకామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతా భక్తి రహేతుకీ త్వయి. నదనం నాకు ధనం వద్దు, నజనం జిందాబాద్ అనే అనుచరులు వద్దు, నా సుందరి సుందరుల యొక్క సాంగత్యాన్ని కూడా నేను కోరుకోవట్లేదు, నా కవితాంబా జగదీశకామయే కవితా శక్తిని కూడా నేను కోరుకోవట్లేదు, మరి ఏం కోరుకుంటున్నాను, మమ జన్మని జన్మనీశ్వరే భవతా భక్తి రహితు కీత్వై, జన్మ జన్మలకు నీ పాద సేవ నాకు కావాలి స్వామి, ఇంతకు మించి ఇంకేమవుతుంది. ఇది ఉత్తమ భక్తి, ఇది ఉత్తమ భక్తి.
నాకు ఇంకేమీ వద్దు, నీ పాద సేవ ఉంటే చాలు. దాశరథిని ఆ ఊరు ఊరంతా బతిలాడతారు, మహాత్మా అసలు మీరు ఎవరు చెప్పండి.
అప్పుడు ఈయన కొంచెం సిగ్గుపడుతూ, నేను రామాంజలి వారి శిష్యుని దాశరథిని అంట. అప్పటికే దాశరథుల వారి యొక్క పేరు ప్రఖ్యాతులు నలుదిశలా వ్యాప్తి చెంది ఉంటాయి. మహాత్మా మీరా అని చెప్పి అందరూ పాదాల మీద పడి రామాంజలి వారి దగ్గరికి వెళ్ళి విజ్ఞప్తి చేసుకుంటారనమాట, మీ శిష్యుణ్ణి ఆ పని నుంచి విముక్తుని చేయండి స్వామి అని చెప్పి. అప్పుడు రామాంజలి వారు చెప్తారు, ఈరోజు నీకు అర్హత లభించింది, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ. ఏ రకమైనటువంటి అహంకార భావన లేకుండా పూర్ణంగా శరణాగతి నువ్వు ఆల్రెడీ పొందావు, ఇది అర్హత ఆ భగవంతునికి శరణాగతి పొందడానికి, ఇది అర్హత ఆ భగవంతునికి శరణాగతి పొందడానికి.
రామాంజలి వారికి ఇంకొక శిష్యుడు ఉంటాడండి, ఆయన పేరు వరదాచార్య. చాలా బీదవాడు, అయితే గొప్ప భక్తుడు. ఒకరోజు ఆయన రామాంజలి వారు సందేశం పంపిస్తారు, నేను ప్రయాణంలో వాళ్ళ ఊరి మీద వస్తూ ఉన్నాను, విడిదికి వాళ్ళ ఇంట్లో ఉంటాను అని చెప్పి. ఎంతో ఆనందపడతాడు. అయితే గురువుగారు వస్తే ఎట్లా చూసుకోవాలి ఆయన్ని,
కటిక దరిద్రం, ఏదో రోజు భిక్షాటనకి వెళ్ళి వచ్చేవాడు. అయితే రామాంజలి వారు వచ్చే రోజు వచ్చింది, ఈయన భిక్షాటనకి వెళ్ళున్నారు, ఇంట్లో భార్య ఉంది, భార్య పేరు లక్ష్మీదేవి. సగౌరవంగా గురువుగారిని ఆహ్వానించింది, మర్యాదలు చేసింది, కూర్చోబెట్టింది. అయితే ఆమెకు అంతు పట్టుకోలేదు, గురువుగారు శిష్యులు వీళ్ళందరికీ భోజనం ఏ రకంగా ఏర్పాటు చేయాల.
ఆమె యొక్క అందానికి మోహితుడై ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక ధనికుడు ఎప్పుడు ఆమెకు సందేశం పంపించేవాడు, నీవు నాకు వశమైనట్లయితే నీకేం కావాలంటే అది ఇస్తాను. అది గుర్తుకొస్తుంది ప్రతిసారి, వాని యొక్క ప్రపోజల్ తృణంలాగా తిరస్కరించేటువంటిది ఆమె. ఈరోజు అది గుర్తుకొచ్చింది, గుర్తుకొచ్చి గురువును సంతృప్తిపరచాలంటే ఇంకొక మార్గం నాకు గోచరించట్లేదు, నేరుగా ధనికుడి దగ్గరికి వెళ్ళింది. నా గురువును సేవించుకోవాలంటే నా ఇంటితో ఏం లేదు, నువ్వు అన్ని సరుకులు ఇచ్చినట్లయితే ఆయన సేవించుకుని రాత్రికి నీ కోరిక తీర్చడానికి నేను వస్తానని చెప్పి. వాడు జీవితంలో నా కోరిక తీరదనుకున్నాడు. ఈరోజు ఆమె వచ్చేసరికి ఆనందంగా బండి నిండుకు సరుకులన్నీ పంపించారు. అవి ఇంటికి తీసుకుని వచ్చి వంటలు వండి పంచభక్ష ప్రమాణాలు స్వామికి నైవేద్యం పెట్టి గురువుగారికి అర్పించింది. భర్త ఇంటికి వచ్చేసరికి గురువుగారు ఆశీనులై ఆరగిస్తూ ఉన్నారు, ఎంతో ఆనందపడ్డాడు. కానీ ఆశ్చర్యం వేసింది, నేరుగా వంటగదిలోకి పోయి భార్యను అన్నాడు, ఈమె ఇవన్నీ ఎట్లా ఏర్పాట్లు చేయగలిగావంటే, ఆమె పూర్ణ వేడుస్తూ కాళ్ళ మీద పడిపోయింది, స్వామి నన్ను క్షమించండి పొరపాటు చేశారు, ఏంటది. ఇంకా గురువుని సేవించడానికి వేరే తరుణోపాయం లేక ఆ ధనికుడికి నేను వశమవుతానని మాట ఇచ్చాను, వాడు ఇవన్నీ పంపించాడు, ఇవి చేశానని. అప్పుడు భర్త సంతృష్టుడవుతున్నాడు, ఆధ్యాత్మికంగా ఎంత ఎత్తుకు ఎదిగేవై నువ్వు, గురువును సంతృప్తిపరచడానికి శీలం అన్నటువంటిది ప్రాణంతో సమానం, దాన్ని పణంగా పట్టడానికి సిద్ధమైపోయాం. గురుర్యేవ పరం కామం, గురుర్యేవ పరం గమ్యం, ఎంత ఉన్నతికి ఎదిగావు నువ్వు అని చెప్పి ఆ భార్యను తీసుకుని రామాంజలి వారి దగ్గరికి వెళ్ళాడు. స్వామి, నా భార్య నాకన్నా ఆధ్యాత్మికంగా ఎంత ఎత్తుకు ఎదిగింది, మిమ్మల్ని సంతృప్తిపరచడం కోసం తన యొక్క శీలాన్ని కూడా పణంగా పెట్టడానికి సిద్ధమైపోయిందన్నాడు. ఆ పుణ్య దంపతులను చూసి రామాంజలి వారు తన్మయత్తం చెంది వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఆయన స్వహస్తాలతోటి వడ్డిస్తున్నాడు. తినండి, మీరు పుచ్చించండి. వాళ్ళు భోజనం చేసిన తర్వాత ఆ లక్ష్మీదేవి అంటుంది, ఇచ్చిన మాట ప్రకారం నేను అక్కడికి వెళ్ళాలి స్వామి అని. రామాంజలి వారు అన్నారు, వెళ్ళమ్మా, అయితే ఈ ప్రసాదం తీసుకెళ్ళి ఆ ధనికుడికి ఇవ్వు అన్నాడు. ఈమె ప్రసాదం తీసుకునింది, నేరుగా వెళ్ళింది, భర్త కూడా అనుసరించి వెళ్ళాడు, ఇంటి బయట ఉన్నాడు. భార్య లోపలికి వెళ్ళి ఆ ధనికుడు చూడగానే, మా గురువుగారు నీకు ఈ ప్రసాదం ఇమ్మన్నారు. ఎప్పుడైతే ఆ ప్రసాదాన్ని స్వీకరించాడో ఆ వ్యక్తిలో ఉన్నటువంటి కాలుష్యం తొలగిపోయింది. ఈ లక్ష్మీదేవి కాళ్ళ మీద పడి వేడుకుంటున్నాడు. తుచ్చమైన భావనతో, తల్లి లాంటి నీ మీద నేను వికార భావనలు కలిగి ఉన్నాను, నన్ను క్షమించమ్మా, అయినా మీ గురువు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని స్వీకరించిన తక్షణమే నా హృదయంలో ఇంత పరివర్తన కలిగింది, ఆ మహాత్ముని దర్శన భాగ్యం నాకు కలిగించవమ్మా అన్నాడు. నేరుగా ఈమె తీసుకుని గురువుగారు రామాంజలి వారి దగ్గరికి వచ్చింది, సాష్టాంగ నమస్కారం చేశారు. స్వామి, నా జన్మ ధన్యమైంది, అయితే ఈరోజు నా దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యం అంతా కూడా మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నాకేమీ వద్దు అన్నాడు. అప్పుడు రామాంజలి వారు అంటున్నారు, నా శిష్యులకి దారిద్రం వల్ల వాళ్ళకి ఇటువంటి దుస్థితి ఏర్పడింది, ఈరోజు నువ్వు నాకు ఏదైతే ఇవ్వాలనుకున్నావో ఐశ్వర్యం, నేను సన్యాసిని, నాకేం కావాలా, నా శిష్యులకి ఇవ్వమన్నాడు. అప్పుడు ఈ వరదాచారి రామాంజలి వారి పాదాల మీద పడి వేడుకుంటున్నాడు, దయచేసి ఈ ధనాన్ని స్వీకరించమని నన్ను ఆదేశించొద్దు, నేను దాన్ని తిరస్కరిస్తే గురుద్రోహిని అవుతాను, కారణం ఏంటి అంటే ఈ దారిద్రంలో నేను మిమ్మల్ని సేవించుకుంటూ ఏదో కాలక్షేపం చేస్తున్నాను, ఆ ఐశ్వర్యం వల్ల నాలో అహంకారం వచ్చి మీకు ఆ భగవంతునికి దూరం అయ్యేటప్పుడు ఆ ఐశ్వర్యం నాకు వద్దు స్వామి, దయచేసి దాన్ని స్వీకరించమని నన్ను ఆదేశించొద్దు అని వేడుకుంటున్నాడు. రామాంజులు వారు ఆ వరదాచారిని పైకెత్తి గట్టిగా ఆలింగనం చేసుకోబోతూ ఉంటే వరదాచారి అంటున్నాడు, దయచేసి నన్ను తాకద్దు, చాలా నిలిచుండి స్వామి నేను అంటున్నాడు. రామాంజులు వారు అంటున్నారు, శిష్య, నిన్ను ఆలింగనం చేసుకోవడం ద్వారా నేను పవిత్రం కావాలని ఆలింగనం చేసుకుంటున్నాను అన్నాడు. కష్టాలు ఉన్నాయి తొలగాలని కాదండి. కుంతీదేవి రాజ్యమంతా వచ్చింది, విజయం సాధించారు, కృష్ణుడు ద్వారకకు వెళ్ళిపోతూ ఉన్నాడు, పరుగు పరుగున అంతఃపురం నుంచి రథం దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె ఏం వేడుకుంటూ ఉంది అంటే, దుఃఖాలన్నీ ఉన్నప్పుడు మాతోటి మీరున్నారు, ఈ ఐశ్వర్యాలన్నీ ఇచ్చి మాకు దూరం వెళ్ళిపోతున్నారు, అటువంటిప్పుడు ఈ ఐశ్వర్యాలు మాకేమీ వద్దు, తిరిగి దుఃఖాలు ఇచ్చి మాతో మీరు ఉండిపోండి స్వామి, మాతో మీరు ఉండిపోండి స్వామి అంటూ భగవంతుడిని ఏదో కోరుకుంటామండి. ఆ కోరుకుంటే ఆ భగవంతుడు ఇస్తేనేనా భగవంతుడు? నేను ఒకసారి చెప్తూ ఉంటాను, ఎవరో సాగుపోతాడు రోజు గుడికి వచ్చి భగవంతుని వేడుకుంటాడు, రోజు 20-30 రూపాయలకి సాగుతున్నాను, 1 లక్ష రూపాయలు నువ్వు నాకు ఏదో రకంగా ఇచ్చినట్లయితే మనస్ఫూర్తిగా సాగాలనుకుంటున్నాను స్వామి అని రోజు ఇదే ప్రార్థన. కానీ 1 సంవత్సరం అయిపోయిందండి, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, భగవంతుడు ఇవ్వలేదు. దాంతో వీడు 3వ సంవత్సరం ప్రెస్ మీట్ ఒకటి కండక్ట్ చేస్తాడనమాట, దేవుడు లేడండి, నేను 3 సంవత్సరాలు తీవ్రంగా ప్రార్థన చేశాను, నాకు భగవంతుడు ఇవ్వలేదు కాబట్టి 1 లక్ష రూపాయలు దేవుడు లేడు. ఒరే పిచ్చివాడా, దేవుడు ఇచ్చుంటే 20-30 రూపాయలు ఇన్స్టాల్మెంట్లలో సస్తున్నావు, ఒకే రోజు సస్తావని ఇవ్వలేదు నీకు భగవంతుడు 1 లక్ష రూపాయలు. పిల్లవాడు కత్తితో ఆడుకుంటూ ఉంటాడు, తండ్రి దాన్ని తీసేయడానికి ప్రయత్నిస్తాడు, వాడు మొండికేస్తాడు, తండ్రి ఏం చేస్తాడు, లెంపకాయ కొట్టి కత్తిని లాగేస్తాడు. వీడు అనుకుంటాడు, నా తండ్రి కఠినాత్ముడు, నేను ఆడుకునే ఆట వస్తువును తీసేశాడు. కానీ తండ్రి కఠినాత్ముడు కాదు, నువ్వు ఆడుకునేది ఆట వస్తువు కాదు, నువ్వు గాయపరుచుకుంటావని చెప్పి నీ చేతిలో నుంచి తీసేశాడు. నీకు అవగాహన లేకుండా బాల్యోచితంగా నువ్వేమనుకుంటున్నావంటే తండ్రి కఠినాత్ముడు అనుకుంటున్నా. కానీ భగవంతుడు భూత భవిష్యత్ వర్తమాన కాలంలో తెలిసిన వాడు కాబట్టి మనకి ఏది మంచో ఏది చెడో ఆయనకి తెలుసు. అందుకని మనం ఆయన్ని కోరేది కాదు, నువ్వు ఏమిస్తే దానిని స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయినా భగవంతుడు ఏం కోరాలండి? ఒకసారి తిరుపతిలో రామానుజాచార్యులు వారి దర్శనానికి వచ్చినప్పుడు ఆశ్రమంలో ఉంటారు, ఆ ఆశ్రమానికి పెరుగు అందించే ఆమె ఒక ఆమె ఉంటుంది, సప్లై చేసే ఆమె. ఆ రోజు 1వ తారీఖు పెరుగు డబ్బుల కోసం వస్తుంది, కానీ ఆశ్రమం అంతా కోలాహలంగా ఉంది, శిష్యులు అందరూ ఉన్నారనమాట. అప్పుడు ఆమె అడుగుతుంది ఆశ్రమ అధికారిని, ఏంటండి విశేషం ఈరోజు అంటుంది. అప్పుడు ఆ అధికారి చెప్తాడు,
ఆచార్యులు వారు వచ్చున్నారు, అందువల్ల అందరు భక్తులు వచ్చున్నారు ఆయన దర్శనం కోసం అని చెప్పి పెరుగు డబ్బులు ఇవ్వబోతే అవంటుంది, ఇన్ని రోజులు మీరే పెద్ద అనుకున్నాను, మీకన్నా పెద్ద ఆయన ఉన్నాడా, పెరుగు డబ్బులు మీ దగ్గర వద్దు ఆయన దగ్గర నుంచి తీసుకుంటాను, నేను ఇవ్వకపోతే కదమ్మా ఆయన దగ్గర నుంచి తీసుకోవాలా, తీసుకో తల్లి అంటే అబ్బే నేను మీ దగ్గర నుంచి తీసుకున్నా ఆయన దగ్గర, ఇంకా విధి లేక ఆయన దగ్గరికి వెళ్తే. అప్పుడు రామాంజలి వారిని ఆమె అడుగుతుందన్నమాట, స్వామి మీకు సప్లై చేసినట్టే పెరుగు నేను అందరికీ సప్లై చేస్తాను, అందరు డబ్బు ఇస్తారు కానీ మీ దగ్గర నుంచి నాకు డబ్బు వద్దు, నాకు ఒక లెటర్ ఒకటి రాసి ఇవ్వండి. ఏం రాసి ఇవ్వమంటావు అమ్మా అన్నారు రామాంజలి వారు. ఆ వెంకటేశ్వర స్వామికి లెటర్ రాసి ఇవ్వండి, లేక ఏమని రాయాలమ్మా అన్నారు, ఈ వృద్ధురాల్ని వైకుంఠానికి అనుమతించండి అని రాసి రామానుజాచార్య అని సంతకం పెట్టివ్వండి స్వామి. రాజు మంత్రి ఈ రోజు వేటకు వెళ్ళేవాళ్ళంట. ఒకరోజు ఎందుకు చెప్తున్నాను ఇది అంటే, మనం ఒక్కొక్కసారి ఏదైనా సంఘటన జరిగితే ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి భగవంతుడిని నిందించేస్తాం, కానీ భగవద్భక్తుడు ఏం జరిగినా కానీ నా మంచి కోసమే అని అనుకుంటారు, నా మంచి కోసమే అని అనుకుంటారు. రోజు వేటకు వెళ్ళేవాళ్ళంట. ఒకరోజు వేటకు వెళ్ళినప్పుడు రాజుగారి యొక్క గుర్రాన్ని ఒక నల్లత్రాసు కాటైపోయింది, కాటైపోతే గుర్రం తప్పించుకొని రాజుగారిని కింద పడేసింది. మనలాంటి సేవకుడే కింద పడేస్తే ఆ నల్లత్రాసు రాజుగారి వేలు మీద కాటేసింది. ఆ విషం పాకిపోతుంది అని రాజుగారు ఏం చేశారంటే ఖడ్గం తీసి ఆ వేలు ఖండించేశారు. మంత్రి గారు పరిగెత్తుకుంటూ వచ్చి ఏం జరిగింది రాజా అన్నాడు. జరిగింది చెప్పాడు, అన్నీ మన మంచి కోసం వెళ్ళండి అన్నాడు. నేను వేలు పోయి ఏడుస్తూ ఉంటే మన మంచి కోసం అంటాడా వీడని చెప్పి ఆగ్రహించి రాజుగారు ఏం చెప్పారు, ఏ వీడిని పోయి చెరసాల్లో బంధించండి అన్నాడు. మంత్రిని తీసుకొని చెరసాల్లో పెట్టేశారు. మరుసటి రోజు యథావిధిగా ఈయన వేటకు వచ్చాడు. ఈరోజు ఏమైంది అంటే, అడవి జాతి మనుషులు కొందరు రాజు మీద యుద్ధానికి వచ్చారు. ఈయనకు వేలు సరిగ్గా లేదు, యుద్ధం సరిగ్గా చేయలేకపోయాడు. ఏమైంది అంటే ఓడిపోయాడు, వాళ్ళు బంధించేశారు. బంధించి ఏం చేశారు, కాళీ విగ్రహానికి బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్తున్నారు అనమాట. ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళేసరికి ఒక వ్యక్తి వాళ్ళల్లో వచ్చి రాజుగారిని బలి ఇవ్వడానికి లేదు అని చెప్పారు. ఎందుకు అంటే ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తినే బలి ఇవ్వాలా, వీడికి వేలు లేదు అందువల్ల వీని వదిలేయాలన్నారు, వదిలేశారు. అబ్బా మంత్రి చెప్పింది నిజమే, అన్ని మన మంచి కోసం ఉన్నాడు, వేలు పోబట్టి తల నిలబడింది అని చెప్పి పాశ్చాత్తాపంతో చెరసాల దగ్గరికి వచ్చి మంత్రిని విడుదల చేసి, ఏ మంత్రి ఇంత మంచి మాట నువ్వు చెప్తే నిన్నెందుకు భగవంతుడు జైల్లో పెట్టాడు అన్నాడు. అన్నీ మన మంచి కోసమే అన్నాడు. మళ్ళా వెళ్ళకోవాలంటావా అన్నాడు. కాదు స్వామి, నన్ను మీరు చెరసాల్లో పెట్టకపోతే యథావిధిగా మీతో వచ్చుండేవాడిని నేను, వాళ్ళని మిమ్మల్ని బంధించారు, నన్ను బంధించుకుంటేవాళ్ళు, మీకు వేలు పోయింది కాబట్టి తల నిలబడింది, నాకు అన్ని బాగున్నాయి కాబట్టి నా తల తీసేస్తుండేవాళ్ళు, అన్ని మన మంచి కోసమే అన్నాడు. సో ఈ రకంగా మనం ఏది జరిగినా కానీ అది మన మంచి కోసమే అని అనుకునేటువంటి వాడు భగవద్భక్తుడు. అందుకనే భగవంతుడే స్వయంగా ఏం చెప్తున్నారు గీతలో అంటే, కేవలం నా భక్తులు మాత్రమే నన్ను సంపూర్ణంగా అర్థం చేసుకోగలరు అంటున్నారు. భక్త్యా మాం అభిజానాతి యావాన్యశ్చస్మి తత్వత తతో మాం తత్వతో జ్ఞాత్వ విశతే తదనంతరం. కేవలం నా భక్తులు మాత్రమే నన్ను సంపూర్ణంగా అర్థం చేసుకోగలరు. ఒకసారి నారదముని త్రిలోక సంచారి, ఆయన ముల్లోకాలు తిరుగుతూ పోతూ ఉంటే ఒక పండితుడు కనిపించాడంట. నారదముని తను పలకరిద్దామని చెప్పి అతని దగ్గరికి వెళ్ళాడు. ఆ పండితుడు నారదుల వారిని చూసి, ఆ నారదమునీంద్ర రండి రండి అని చెప్పి ఉచితాసనం ఇచ్చి మర్యాదలు చేశాడు. ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు పండితుడు. ఆయన వైకుంఠానికి వెళ్తున్నాను. ఓహో వైకుంఠానికి వెళ్తున్నారు, అయితే నా స్వామిని అడగండి నేను ఎప్పుడు వైకుంఠం చేరుకుంటాను అన్నాడు. ఖచ్చితంగానయ్యా అన్నాడు. అదే సమయంలో మీరు వెళ్ళిన సమయంలో స్వామివారు ఏం చేస్తున్నారో చూసి చెప్పండి అన్నాడు. అట్లాగే బాబు అన్నాడు. బయటకు వచ్చాడు, కొంచెం దూరం వెళ్ళాడు. ఒక చెట్టు కింద ఒక సామాన్యుడు చెప్పులు కుట్టుకుంటూ ఉన్నాడు. అతను కూడా భక్తుడే. అతని దగ్గరికి వెళ్ళాడు నారదముని. నారదముని చూసి ఎంత తన్మయత్వం చెందాడు, మర్యాదలు చేశాడు. స్వామి మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. వైకుంఠానికి వెళ్తున్నాను ఆయన అన్నాడు. నా స్వామిని అడగండి నేను ఎప్పుడు వైకుంఠం చేరుకుంటాను అన్నాడు. ఖచ్చితంగా అడుగుతానన్నాడు. అదే సమయంలో స్వామివారు ఏం చేస్తున్నారో కూడా చూసి చెప్పండి అన్నాడు. సరే అన్న. నారదముని నేరుగా వైకుంఠానికి వెళ్ళాడు. స్వామివారు నారదముని చూసి, ఏంటి నారద ఏంటి ఏం కబుర్లు పట్టుకొచ్చావన్నాడు. ఏముంది స్వామి, చివరిగా వచ్చేటప్పుడు ఇద్దరు వ్యక్తులు కలిశాను, ఒకడేమో గొప్ప పండితుడు, ఒకడేమో సామాన్యమైనటువంటి చెప్పులు కుట్టుకునేవాడు. అయితే చమత్కారం ఇద్దరు ఒకే ప్రశ్న అడిగారు అన్నారు. ఏంటది అన్న, మిమ్మల్ని ఎప్పుడు చేరుకుంటాము అని అడిగారు అన్నారు. అప్పుడు స్వామివారు అంటున్నారు, ఆ పండితుడు ఈ జన్మల తర్వాత చేరుకుంటాడని చెప్పు, ఆ చెప్పులు కుట్టుకునేవాడు ఈ జన్మాంతరంలోనే నన్ను చేరుకుంటాడని చెప్పి చెప్పు అన్నాడు. ఇదేంటి స్వామి అన్నాడు. వాళ్ళు ఇంకొక ప్రశ్న కూడా అడుగుంటారే అన్నాడు. ఏంటది అన్నాడు. అవును స్వామి అన్నాడు. ఇంకో ప్రశ్న కూడా అడిగాడు, నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరేం చేస్తున్నారో చూసి చెప్పమన్నారు అన్నాడు. అదైతే వాళ్ళకు ఒక విషయం చెప్పు, నేను సూది రంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నం చేస్తున్నానని చెప్పు అన్నాడు. ఇదేంటి స్వామి అన్నాడు. చెప్పవయ్యా నీకే తెలుస్తుంది అన్నాడు. సరేనని చెప్పి వచ్చారు. పండితుడి దగ్గరికి వచ్చారు. ఆ నారద మునీంద్ర, ఏంటి వైకుంఠం నుంచేనా రాక, ఏంటి విశేషం, ఏం చెప్పారు నా స్వామి నా గురించి అన్నాడు. అయ్యా క్షమించాలా, మీరు 1000 జన్మల తర్వాత. ఏంటి, నేను వేద పండితుణ్ణి, నా నాలుక మీద వేదాలు ఉపనిషత్తులు గలగలా పరుతూ ఉన్నాయి, అటువంటి నేను 1000 జన్మల తర్వాత చేరుకోవడమా, అసలు నువ్వు వైకుంఠానికి వెళ్ళావు, వెళ్తే స్వామివారు ఏం చేస్తున్నారు అన్నాడు. సూది రంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తున్నారయ్యా. ఏంటి, నేనేమన్నా వెరిబాగులు అనుకున్నావా, భగవంతుడికి వేరే పనేం లేదా, సూది రంధ్రంలో ఏనుగును దూర్చడమేనా ఆయనకు పని, అసలు నువ్వు వైకుంఠానికి వెళ్ళలేదు, కళ్ళబుల్లి కథలు చెప్తున్నావు, పోయి ఇక్కడ నుంచి అన్నాడు. అరే ఎక్కువసేపు ఉంటే తన్నేటట్టున్నాడు వీడని చెప్పి నారదుముని నారాయణ నారాయణ అంటూ బయటపడిపోయాడు. ఆ చెప్పులు కొట్టుకునేవాడి దగ్గరికి వెళ్ళాడు. సగౌరవంగా ఆహ్వానించాడు, మర్యాదలు చేశాడు. స్వామి నా గురించి ఏం చెప్పాడు భగవంతుడు అన్నాడు. అప్పుడు నాయనా నీ అదృష్టం ఏంటో తెలీదు, ఈ జన్మాంతరంలో నేను స్వామిని చేరుకుంటా ఉంటా అన్నాడు. మరి మీరు వెళ్ళిన సమయంలో భగవంతుడు ఏం చేస్తున్నాడు స్వామి అన్నాడు. సూది రంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రయత్నించడం ఏమిటి స్వామి, ఈ పాటికి ఎప్పుడో దూర్ చేస్తుంటాడు అన్నాడు. అదేంటయ్యా, వాడికి ఆ మాట చెప్పబోతే తనడానికి వచ్చాడు, నువ్వేమో దూర్ చేస్తుంటాడు అంటున్నావు, ఎంత చెప్పగలుగుతున్నావు అన్నాడు. అప్పుడు ఆ భక్తుడు చెప్తున్నాడు, నాకు నీడనిచ్చేటువంటి ఈ మది వృక్షం భగవంతుడు ఇంత చిన్న విత్తనంలో దాన్ని అమర్చాడు, ఈ చిన్న విత్తనం నుంచి ఇంత పెద్ద వృక్షం వచ్చింది, అది ఆయనకి చెయ్యగలేంది, సూది రంధ్రంలో ఏనుగును దూర్చడం గొప్ప విశేషం, అది దూర్ చేస్తుంటాడు అన్నాడు.